ॐ नमो भगवते वासुदेवाय। श्रीमद्भागवत महात्म्यम् कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियम् कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे प्रधासुतम् अधप्र वृन्दावनस्य संयोगात् पुनस्त्वं तरुणीनव धन्यं वृन्दावनं तेन भक्ते नृत्यति यत्र च अत्रेमो ग्राहकाभावान् न जरामपि मुञ्चतः किञ्चिदात्मसुखेनेह प्रसिप्तिर्मन्यतेनयोः। చేతుల కిందే దింపేయండి. రవణము వల్ల భాగవతము మనము అర్థం చేసుకుని జీవించటం వల్ల ప్రకృతిలోనూ మన చుట్టూరా ఎన్ని మార్పులు వస్తాయో మీరు జాగ్రత్తగా గమనిస్తూ నేర్చుకోండి. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద, వరల్డ్ ట్రేడ్ సెంటర్ అమెరికాలో ఉత్తర భాగము దక్షిణ భాగము దాన్ని కొట్టారు. పోల్ షిఫ్ట్ అనేటటువంటి మాట నేను చాలాసార్లు మీకు చెప్పాను. నేను వచ్చిన గొడవ ఏంటంటే, ఏది కంటిన్యూస్గా చెప్పడానికి కావలసినటువంటి ఆర్గనైజేషన్ మనం చేసుకోలేకపోతున్నాం. చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. పోల్ షిఫ్ట్ అనే మాట మీకు చాలాసార్లు చెప్పాను. ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువముగా మారుతుంది, దక్షిణ ధ్రువము దానికి ఆశ్రమంలో మనం చేసిన ప్రయోగం ఏంటి, హిమాలయాలని దక్షిణంలో తీసుకెళ్ళి పెట్టాం. చాలా చాలా ఆధ్యాత్మికమైనటువంటి రహస్యాలతో కూడినటువంటి ఆశ్రమం ఇది. కానీ విలువ తెలియకపోతే చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్స్లో కోట్ల రూపాయల ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చి బయటపడేసి ఉంచుతారు. చాలా గవర్నమెంట్ హాస్పిటల్స్ కోట్ల రూపాయలు గవర్నమెంట్ గ్రాంట్ ఇస్తుంది, మెషిన్ తీసుకొచ్చేసి బయట ఎండలో పడుతూ ఉంటాయి, అది ఎవరు యూజ్ చేయలేడు. అలాంటి పరిస్థితే ఈ ఆశ్రమానికి రాకూడదు. దాని ఇంపార్టెన్స్ మీరు తెలుసుకోండి. పోల్ షిఫ్ట్కి నాంది పలికింది. సూపర్ పవర్ యొక్క సూపర్ పవర్, అది ఎందుకుందది సూపర్ పవర్గా, వ్యాపారం వల్లే కదా. దాని వ్యాపారాన్ని అమెరికా మీద బాంబులు పడలేదు, మనుషులు ఎంత మూర్ఖులో, అసలు ఏం జరిగిందో కూడా తెలియదు వాళ్ళకి. ఓ పాత ఇల్లు కొనుక్కుని కొత్త ఇల్లు చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఏం చేస్తారు, అదే పడగొడేస్తే ఇదేంటరా ఇల్లు కడతానని ఇల్లు కోలొస్తున్నావు అని చెప్పి ఏడు మొహం పెట్టారనుకోండి పిల్లలు. వాళ్ళు ఏమంటారు వాళ్ళని, పిల్లల్ని చూసి, నాన్న ఇల్లు కొంటానన్నావు, ఇల్లు కొన్నావు నువ్వు, ఇల్లు కొన్నాక ఇంట్లో గృహప్రవేశాలు చేయకుండా ఏం చేస్తున్నాడు నాన్న, భలే నాన్న దొరికాడంటావా, లేకపోతే నాన్న యొక్క తెలివిని మెచ్చుకుంటావా. మరి అవగాహన చేసుకోండి, పోల్ షిఫ్ట్ అంటే ఏమిటో, పోల్ షిఫ్ట్కి ఇలా ఎందుకు జరుగుతుందో, ఏం జరుగుతున్నాయో, దానికి మీరు ఏమి చేయగలరు, ఈ కాలము దాటిపోయిన తర్వాత మీరు ఏమి చేసినా మీ వల్ల ఏమీ లాభం ఉండదు, పని ఆగదు. మీరు చాలా జాగ్రత్తగా, యుద్ధం జరుగుతున్నప్పుడు మిలిటరీలో ఉన్నవాళ్ళు యుద్ధం చేస్తారు. అప్పుడు నేను చాలా చిన్నవాడిని అండి, నేను పెద్ద అయ్యాక యుద్ధం చేస్తానంటే ఏం లాభం, ఏమైనా లాభం ఉంటుందా, పెద్ద అయ్యాక యుద్ధం ఉండదు అక్కడ. ఇప్పుడు ఈ క్షణంలో మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలు నేను స్పీడ్గా చెప్తున్నాను. మీరు ఆ స్పీడ్ని కనుక అందుకోగలిగితే ఖచ్చితంగా ఒకే విశ్వము, ఒకే భాష, ఒకే ధర్మము నిలబడతాయి. మీ వ్యక్తిగతమైనటువంటి బాధలు, వ్యక్తిగతమైన వాటిని గమనించుకోండి. గమనించుకోవద్దంటేనే నా జీవితమే మీకు ఉదాహరణ చెప్తున్నాను కదా. నేనే ఉద్యోగాలు ఏం మానలేదు, పనులేం మానలేదు, సంబంధ బాంధవ్యాలు ఏమీ తెంచుకోలేదు, స్నేహాలు ఏం పోగొట్టుకోలేదు, స్నేహితులతో ఈ విషయం మాట్లాడటం లేదు, బంధువులతో నేను ఈ విషయం మాట్లాడటం లేదు, ఆత్మబంధువులతో ఈ విషయం మాట్లాడుతున్నాను. మీరందరూ నా ఆత్మబంధువులు, బంధువులు ఉన్నారు నాకు చాలామంది, హైదరాబాద్లోనే చాలామంది ఉన్నారు. ఒక్కళ్ళతోనూ నేను ఈ విషయాలు మాట్లాడినగా పోల్ షిఫ్ట్ జరిగింది. నిజమే, పోల్ షిఫ్ట్ జరిగాక ఏం చేయాలి మీరు, మీరు చాలా స్పీడప్ చేయాలి. చాలా మందిని రాయగలిగేవాళ్ళని, హెల్ప్ చేయగలిగేవాళ్ళని, ఏమీ లేకపోతే ఆశ్రమంలో ఉండగలిగేవాళ్ళు సెలవు పెట్టేసుకుని రెండు వారాలు ఉండిపోండి. కానీ కామన్ సెన్స్తో, ఉద్యోగాలు మానుకుని కాదు, కాలనీలో ఉన్న వాళ్ళకు కూడా నేను అదే చెప్తాను, ఉన్నారు మీరు కాలనీలో, ఉండి నాకేం లాభం? మీరు చాలా మంచివాళ్ళు మాస్టారు, లేకపోతే మీరు చేస్తున్నంత పిచ్చి పని మాస్టారు, రెండూ నాకు వేస్టే. నన్ను మీరు పొగిడినా వేస్టే, నన్ను మీరు తిట్టినా వేస్టే. నిజంగా మీరు ఏదైనా చేయదలుచుకుంటే కలవండి. చాలా పెద్ద పెద్ద ప్రణాళికలు ఉన్నాయి, ఏమీ చేతకాని వాళ్ళకి చూస్తూ కూర్చున్నా నేను. ప్రణాళికలు అయితే ఇచ్చేయగలను, కానీ ప్రణాళిక ఆచరణలో పెట్టవలసినటువంటి వాళ్ళు మీరు. చేత తర్వాత ఏం జరుగుతుంది, అశ్వమేధయజ్ఞం జరుగుతుంది, దానికి ధీటుగా పోల్ షిఫ్ట్కి ధీటుగా ఉత్తరము నుంచి వచ్చినటువంటి అశ్వము దక్షిణ భారతదేశంలో గురు సత్తా యొక్క జెండాని ఎగరేయటానికి ట్రై చేస్తోంది. మళ్ళీ పోల్ షిఫ్టే అది కూడా. అది ఎక్కడ జరుగుతోంది? మనం అక్కడ బొమ్మలో ఏం రాసాం చూసారు, అక్కడ బొమ్మ ఏముంది? అక్కడ హిమాలయాలు ఎక్కడ వేసాం? వేసామా? ఎన్నాళ్ళ కిందట వేసాం మనం? గురు సత్తా అంత అద్భుతంగా పనిచేస్తుంది, కానీ మీ ప్రమేయం లేకుండా జరుగుతుంది అది. మీకు చేతగా లేదు అది చేయటానికి. పోల్ షిఫ్ట్ గురించి మీకు తెలియదు, పోల్ షిఫ్ట్ గురించి మీరు ఏమీ ప్రయత్నం చేయలేదు. తిరుపతిలో అశ్వమేధ యజ్ఞం పెట్టాలి అనుకుంటే పెట్టలేము, కానీ ఆ గురు చేతనత్వం ఎలా పనిచేస్తుందో చూడండి. మనం ప్రమేయం లేకుండానే ఇలాగా ఆ ఆశ్రమంలో పెట్టినటువంటి ఒక బొమ్మ, ఆ బొమ్మలో ఇంకా చాలా ఉన్నాయి. మీరు గమనించుకోగలిగితే ఏది కూడా కళ్ళు మూసుకుని పెట్టబడలేదు, ఏది కూడా కళ్ళు మూసుకుని రంగు వేయబడలేదు. ప్రతి దానికి ఒకటి ఉంది, లేకపోతే పీకి పారేయటమే. పాపం నారాయణరావు గారికి నేను ఈ విధంగా చాలా బాధలు కలిగిస్తూ ఉంటాను. అంతకంటే ముందు సుబ్బారావు గారికి, అంతకంటే ముందు కాకవాయిలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా చాలా చాలా అనుభవాలు. అవునా సదా? ఏంటి అనుభవాలు? పీకటం, కట్టడం, పీకటం. అంటే అత్యత ఎప్పుడు పీకించాలి అవుతాయి అది. ఇప్పుడు అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ గురుసత్తా యొక్క కార్యక్రమాలలో అది ఎట్టి పరిస్థితుల్లోనూ తేడా రానివ్వదు, మీకు తెలిసినా తెలియకపోయినా. కానీ తెలిసాక ఇంత దగ్గరికి వచ్చాక కూడా మీరు యాక్టివ్ కోఆపరేషన్ లేకపోతే ఏమవుదు, గురుసత్తాకి ఏమవుదు, ప్రపంచానికి ఏమవుదు. మనకి హృదయము అంటూ ఉంటే మాత్రము ఆ హృదయం ఏడుస్తుంది. హృదయం ఉంటే, హృదయం లేకపోతే ఏడ్చే ప్రసక్తే లేదనుకోండి. అవకాశం వచ్చింది, ఉపయోగించుకోలేకపోయాం. దాన్ని ఉపయోగించుకోవటానికి నా యొక్క ప్రణాళికలు, గురువు గారి యొక్క కుండలిని జాగరణ గురించి చెప్పిన దాని మీద ఉండే దృష్టి అంతా కూడా నాది. భవిష్యత్ కాలంలో 200 సంవత్సరాల వరకు కూడా ఎవడైనా కుండలిని శక్తిని ఉపయోగించుకోదలుచుకుంటే నేను సశరీరముగా వచ్చి అతనికి ఆ సాధన నేర్పుతాను. అంటే మనం ఈ ముసలాయన వచ్చి నేర్పుతాడు అంటే ఆయన ఈ ముసలి శరీరంతో అన్నాళ్ళని పనిచేస్తాడు, నేర్పుతాడు ఏదో ఒక రూపంలో వచ్చి, భౌతిక జగత్తులో వచ్చి. కానీ దీనికి కుండలిని జాగరణ అంటే కళ్ళు మూసుకుని మీరు మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం అంటే నేను చెప్పాను కదా, మీరు పరమ భ్రమకి లోనవటమే కాకుండా మొత్తము ప్రపంచం భ్రమకి లోనైపోయి కుండలిని విద్యనే మర్చిపోయేటటువంటి స్థితికి వచ్చింది. కుండలిని విద్య శారీరకంగా ఓ చోట కూర్చొని చేసేది కాదు. కుండలిని అంటే బ్రాకెట్స్, బ్రాకెట్స్ అంటే ఏంటి, వీళ్ళు ఈ పనికి బ్రాకెటెడ్, వీళ్ళు ఈ పనికి బ్రాకెటెడ్. బ్రాకెట్స్ అంటే అర్థమవుతుందా? ఈ గ్రూప్ ఈ పని చేస్తుంది, ఈ గ్రూప్ ఈ సంత చేస్తుంది, ఈ గ్రూప్ ఈ పని చేస్తుంది అనేటటువంటి కుండలిని శక్తి ప్రవహించాలి మానవ జాతిలోంచి. గ్రూప్ యాక్టివిటీ కావాలి. నేను ఒక్కడే కూర్చొని చేస్తాను, నా భగవంతుడు ఎక్కడ ఉంటాడు, నాకు దేవుడి గుడి ఇల్లు ఎక్కడుంది, ఇంట్లో దేవుడి గుడి వద్దన్నారు కదా అని నాకు చాలా దగ్గరగా ఉన్నవాళ్ళు అడిగారు. ఎందుకు దేవుడు గుడి కావాలో నాకు అర్థం కాదు, ఇంట్లో ఎందుకు దేవుడు ఉండాలో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇంట్లో నువ్వు ఎలా బంధిస్తావు దేవుడిని, సర్వవ్యాపిని, సర్వాంతర్యామిని? ఆ మూర్ఖత్వం నుంచి ఎప్పుడు బయటపడరా, ఇంకా మీరు పడే ప్రసక్తే రాదా ఇంకా మీకు అది. మీరు మీ అబ్బాయి ఫోటోలు, మీ అమ్మాయి పెళ్లి ఫోటోలు, అవి ఫోటోలు తీసుకుని పెట్టుకోండి, కానీ ఆ ఫోటోలో అమ్మాయి లేదు, అబ్బాయి లేదు. అబ్బాయి అమ్మాయి ఎక్కడున్నారు? ప్రపంచంలో ఉన్నారు యాక్టివ్గా. భగవంతుడు కూడా అలాగే యాక్టివ్గా ఉంటాడు ప్రపంచంలో. యాక్టివ్గా ఉన్నటువంటి ఆ భగవంతుడిని కనుక మీరు చూడగలిగితే ఇంట్లో దేవాలయాలు అక్కర్లే, మస్జిద్లు అక్కర్లే, గురుద్వారాలు అక్కర్లేదు, దేవాలయాలు అక్కర్లేదు. అది మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. బయట ఉన్నటువంటి భగవంతుడు, మీలో ఉన్నటువంటి భగవంతుడు, ఇద్దరు కూడా సర్వవ్యాపి అయినటువంటి ఏకైక అఖండ గురుసత్తాయే. దాన్ని అవగాహన చేసుకోవటానికి మానవ జాతి తను ఏ లక్ష్యము సాధించాలన్నా కూడా భక్తి, జ్ఞానము, వైరాగ్యము అనేటటువంటి త్రిపుటి ఉండాలి. భక్తి అంటే మళ్ళీ భగవంతుడు గుర్తొస్తాడు కనుక భక్తి గురించి మాట్లాడలేదు భాగవతం, కోరికల గురించిగా మాట్లాడింది. ఉపనిషత్సు కూడా భగవంతుడి యొక్క భక్తి గురించి మాట్లాడో, కోరిక గురించి మాట్లాడితే సకామయత, భగవంతుడే అనుకున్నాడు, కోరించింది, సృష్టి స్టార్ట్ అయింది. మీరు కూడా భగవంతుడి యొక్క పుత్రులు కనుక, ఆ అమృతత్వం యొక్క పుత్రులు కనుక, మీరు కూడా సృష్టికి దీటైన ప్రతి సృష్టి చేయగలరు. ఎప్పుడో విశ్వామిత్రులవుతే మీరు, అంటే ఏ పని చేస్తే మీరు ప్రపంచానికి మిత్రులై చేస్తే అది ఆ విశ్వామిత్రత్వం యొక్క ఋషి తప్ప విశ్వామిత్రాయనమా అంటే ఏమీ లాభంలే. విశ్వామిత్రుడు ఎందుకు పనికిరాడు మీకు. కానీ విశ్వామిత్రుడు అనేటటువంటి ఋషి ఉన్నాడో లేదో మీకు తెలియకపోయినా ప్రపంచం మీద మీకు ఆర్తి ఉంటే, ప్రపంచానికి నేను ఒక మిత్రుడిగా మెలగాలి అనేటటువంటి ఆర్తి ఉంటే మీరు విశ్వామిత్రుడు అయిపోతారు, అది గ్యారంటీ. విశ్వామిత్రుడు అనేటటువంటి ఋషి ఉన్నాడో లేదో మనకు అనవసరం. ఈ మానసిక స్థితిలో కోరిక, జ్ఞానము, వైరాగ్యము అనేటటువంటి త్రిపుటి ఎలా కలవాలో చెప్తున్నాడు భాగవతం. ఇదే చెప్తుంది, మీరు ఏ కోరిక కోరినా ఆ కోరిక తీర్చేసుకోవచ్చు. చింతామణి లోకసుఖం, లోకంలో కావలసినటువంటి ఏ సుఖాన్ని మీరు కోరుకున్నా చింతామణి అనేటటువంటిది ఇచ్చేస్తుంది. సురద్రులు స్వర్గ సంపద, స్వర్గలోకంలో ఉన్నటువంటి సుఖాలను కల్పతరు ఇచ్చేస్తుంది. ప్రయచ్ఛతి గురుప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. కానీ గురువు ఏం చేయగలడు? దుర్లభమైనటువంటి యోగులకు కూడా లభించినటువంటి వైకుంఠ ప్రాప్తి ఇస్తాడు. వైకుంఠము అంటే పరిపూర్ణమైనటువంటి మనోనియంత్రణము కలిగినటువంటి మస్తిష్కము. తర్వాత దాన్ని సాయంత్రం క్లాసులో ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం మనం. కానీ ఇక్కడ వైకుంఠం అంటే ఏంటో అర్థం చేసుకోండి. వైకుంఠము అంటే ఇది, పరిపూర్ణమైనటువంటి మనోనిగ్రహం ఉండి నువ్వు ఏదనుకుంటావునే అదే చేసి, ఎక్కువ చేయవు తక్కువ చేయవు, సమత్వం యోగ ఉచ్యతే, ఎక్కువ చేయవు తక్కువ చేయకుండా పరిపూర్ణమైనటువంటి నియంత్రణలో ఉన్నటువంటి మస్తిష్కాన్ని యోగి దుర్లభం అన్నాడు. యోగికి కూడా అదే లభించింది. ఎందుకంటే వాళ్ళకు కూడా పరిపూర్ణమైనటువంటి నియంత్రణ లేదు, ఇటు రావణాసురుడికి పరిపూర్ణమైనటువంటి నియంత్రణ లేదు, కానీ భాగవతం చదువుతున్నటువంటి వ్యక్తులకి మాత్రము పరిపూర్ణమైనటువంటి నియంత్రణ ఉంటుంది. ఎలా ఉంటుందో ఆ నియంత్రణ గురించి చెప్పుకుంటూ భక్తి రువాచ కథం పరీక్షిత రాజ్ఞ స్థాపితో హ్యశచక్కలి స్థాపితో హ్యచక్కలి ప్రవృత్తేతు కలౌ సారః కుత్ర గతో మహాన్. పరీక్షిత్ మహారాజు కలిని చంపటానికి కావలసినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కలిని ఎందుకు చంపలేదు? ఆ కథ భాగవతంలో మనకి ముందు ముందు వస్తుంది. ఒక అద్భుతమైనటువంటి శక్తి సంపన్నుడైనటువంటి రాజు, జగద్గురు అయినటువంటి కృష్ణుడి యొక్క ఆశీర్వచనము వల్ల పుట్టినటువంటి రాజు, పుట్టిన దగ్గర నుంచి నన్ను రక్షించినటువంటి వాడు ఎవడు అని పరీక్షగా అందరి మొహాలు చూసినటువంటి వ్యక్తి. పరీక్షితుడు ఒకడేనా అలా మొహాలు చూసింది? ఇంకా ఎవరైనా ఉన్నారా చరిత్రలో? పరీక్షిత్ అంటే అర్థమైంది ఏం చెప్పాను నేను, ఎందుకు అతనికి పరీక్షిత్ అని పేరు పడింది? ఉత్తర తల్లి యొక్క గర్భంలో ఉన్నప్పుడు సుదర్శన చక్రముతో శ్రీకృష్ణుడు రక్షిస్తాడు బాహ్యమైనటువంటి ఆపదలు గర్భస్థ శిశువు మీదకి రాకుండా, ఉత్తర యొక్క గర్భం మీద పడకుండా, అప్పుడు సేఫ్ డెలివరీ అవుతుంది, లేకపోతే చచ్చిపోయి ఉండేవాడు. అంచేత ఆ రక్షించినటువంటి ఆ చక్రము, ఆ సుదర్శన చక్రము ఎక్కడ ఉన్నది, ఎవడు నన్ను రక్షించాడు అంగుష్ట మాత్రముతో ఉండి అని ఆ పుట్టిన శిశువు అందరి మొహాలు తేలిపారు చూసేవాడు వచ్చిన వాళ్ళది. ఒక పరీక్షిత్తునైనా శ్రీకృష్ణుడు రక్షించింది అని ఇంకా మీరు చరిత్రలో ఎక్కడైనా మీకు కనిపిస్తుందా అలాంటిది? ప్రహ్లాదుడు, ప్రహ్లాదుడిని తల్లి గర్భంగా రక్షించాడా? మిమ్మల్ని కూడా మీ గర్భంలో ఉన్నప్పుడు దశ దిశో రక్షేత్, 10 దిశల నుంచి గర్భస్థ శిశువుకి ప్రకృతి యొక్క సుదర్శన చక్రమ రక్షణ లేకపోతే అబార్షన్ అయిపోతుంది. అందరికీ అది జరిగిపోతుంది కనుక అది చాలా అంతే పరీక్షితిగా జరిగిందంటున్నాం. భాగవతము నీ యొక్క జీవితం, నువ్వు కూడా పరీక్షితమే, నువ్వు కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం వల్లే పుట్టావు, డాక్టర్ యొక్క అనుగ్రహం వల్ల కాదు. మీకు అర్థమైందా? ఇది తల్లి గర్భంలో శిశువు గ్రో ఎలా అవుతాడు అనేది ప్రతి సద్గురువు చెప్పాడు, వీరబ్రహ్మ గారు చెప్పారు, ఇందులో కూడా వస్తుంది మనకి. ఎవరతను? దేవహూతి, కపిలుడు. వాళ్ళు ఆ పిండోత్పత్తి చెప్తారు అసలు ఎలాగా తల్లి యొక్క గర్భంలో ప్రకృతికి ధీటుగా మానవ జన్మ జీవిస్తుందో. మీకేం తెలుసు, డాక్టర్లకి ఏం తెలియదు అసలు అది ఎందుకు అలా జరుగుతుందో. అది అలా జరుగుతోందని తెలుసు, కానీ ఎందుకు అలాగే జరగాలి? అలాగే జరగటానికి కారణం ఏంటంటే తల్లి యొక్క శిరస్సు మీద ఉన్నటువంటి గురుపాదుకలు. ఏముంది తల్లి యొక్క శిరస్సు మీద ఎక్కడున్నాయి గురుపాదుకలు? ప్రతి శరీరంలో ఉన్నటువంటి పిట్యూటరీ గ్లాండ్ గురుపాదుకలే. అదే శిరస్సు మీద పెడతాం శతకోపం అని, అదే అర్థం చేసుకోండి. మీకు ఇంకో ధర్మాలు అక్కర్లే, దేవాలయాలు అక్కర్లే, ఏమీ అక్కర్లే. భాగవతం అంతా కూడా మీ జీవితం గురించి చెప్తోంది. మీరు కూడా అలాగే పుట్టారు, పరీక్షిత పుట్టినట్టే. ఏ మాత్రము అవకతవక జరిగినా ఫినిష్, తల్లి గర్భం జరగదు. అది ఎవరి రక్షణ? అది దానికోసం ఈ శ్లోకం గంటతో కట్టుకున్నాను నేను. దశ దీక్ష నిరీక్షంతి రక్షితారం నిజం వపుహు. నిజం వపుహు నా యొక్క శరీరాన్ని. మీ యొక్క శరీరము ఇప్పుడు రక్షింపబడుతోంది, ఈ క్షణంలో కూడా రక్షింపబడుతోంది మీ యొక్క శరీరం. ప్రకృతి యొక్క ఆ అద్భుతమైనటువంటి మ్యాజిక్ మీరు అర్థం చేసుకోండి. అదే దానికి ఆశ్రమం పెట్టింది. ఆశ్రమం పెట్టడానికి ఆ రక్షణ వలయము కొరకే ఈ స్థల ప్రదక్షిణలు ఉన్నాయి ఇక్కడ. ఈ స్థల ప్రదక్షిణ మీ శరీరంలో జరిగేటటువంటి నర్వ్ కరెంట్ ఫ్లో అలాగే జరుగుతుంది. ఇక్కడ మీరు ఎలా తిరుగుతున్నారో తర్వాత తర్వాత మీకు అర్థమవుతుంది అది. దాన్ని అందుకని మీరు ఎప్పుడు ఆశ్రమం లోపలికి వచ్చినా కూడా మీరు ఏం చేయాలంటున్నాను నేర్చుకోండి. మీకు ఆ ప్రొటెక్షన్ వస్తుంది. మాకు అక్కర్లేదు ప్రొటెక్షన్, అయినా ప్రొటెక్షన్లోనే జీవిస్తున్నారు మీరు. ఆ మాట అన్నవాడు కూడా తెలిసి చేస్తే సైన్స్, తెలియక చేస్తే ఆర్ట్స్. అంచేత ఈ పరీక్షిత్, ఏ పరీక్షిత్? నీవు భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఈ భూమి మీద మనం పుట్టాం. గుండె కొట్టుకుంటోంది, శ్వాస ఆడుతోంది. గుండె ఆగిపోతే ఏ డాక్టర్ అయినా గుండెని మళ్ళీ స్టార్ట్ చేయగలడా? ఎవడు ఏం చెయ్యలేదు. హెల్దీగా ఉన్నవాడు సడన్గా పోవచ్చు. కోమాలో ఉండి 40-50-60 సంవత్సరాలు బట్టి ఉన్నారు అమెరికాలో కోమాలో, వాళ్ళు బతికే ఉన్నారు. ఈ పరీక్షిత్, ప్రకృతి యొక్క అనుగ్రహం వల్ల జీవిస్తున్నాం మనం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రకృతి యొక్క అనుగ్రహం వల్ల నువ్వు జీవిస్తున్నావు. ఏదో కారణం వల్ల ప్రకృతిలో ఆ ఓజోన్ లేయరో ఏదో ఎగిరిపోయింది అనుకోండి, బై ఛాన్స్ ఏమవుతున్నప్పుడు నువ్వు ఉండవు. నువ్వేదో నేను ఇంత పెద్ద సైంటిస్ట్ ఇచ్చేసేస్తాను, నేను సూపర్ పవర్ని, నేను సూపర్ పవర్ తొత్తుని అనుకుంటూ ఉంటావు. అక్కడ ఓజోన్ లేయర్లో పెద్ద కన్నం పడింది, ఎవడో ఉండడు అక్కడ. ఈ పరీక్షిత్ అసలు కలిని ఎందుకు ప్రవేశించనిచ్చాడు? మనం దుర్గుణాలకి ఎందుకు బానిస అయిపోతున్నాం అనేదే ఇక్కడ ప్రశ్న. ఇది మంచి పని కాదు. సాధనలు చేసుకోవాలి, బాగా చదువుకోవాలి, చెప్పింది చెయ్యాలి, గురువు నిర్దేశించినటువంటి మార్గంలో వెళ్ళాలి అని అందరికీ తెలుసు కదా. అందరూ పరీక్షితులే, అందరికీ తెలుసు అలా వెళ్ళాలని. కానీ వెళ్ళాలి అని తెలిసాక ఆచరణ ఎందుకు చేయలేకపోతున్నావు అంటే ఈ కలి ప్రవేశం. మనలో ఉన్నటువంటి ఈ కలి అంటే మనలో ఉన్నటువంటి మాలిన్యాలు అసలు మనం ఎందుకు రానిచ్చాం? అదకైన ప్రయుక్తోయం పాపం చరితి పురుష. అదే ప్రాబ్లము అర్జునుడికి వచ్చింది. తెలిసి కూడా మనిషి తప్పు ఎందుకు చేస్తాడు? తక్షణమే చేయడం అనేది ఒక మాట కనుక మీరు నేర్చేసుకోగలిగితే మీలో ఉన్నటువంటి అనేక లోట్లు పోతాయి. తక్షణం చేసేయడం, మంచి పని చేద్దాం అనుకున్నాం తక్షణం చేసేయండి, కానీ చెడు పని చేద్దాం అనుకున్నాం తక్షణం చేసేస్తాం. రివర్స్ చేసుకోవాలి. దాన్నే మనం ఏం చెప్పాము, పోల్ షిఫ్ట్ అన్నాం. కరుణాపరేణ హరిణాం అధర్మ కదమీక్షతే ఇమం మే సంశయం చింది తద్వాచా సుఖితాస్మ్యహం. అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆ కరుణామూర్తి అని చెప్పుకుంటామే ఆ భగవంతుడి గురించి, ఆ కరుణామూర్తి అయినటువంటి వాడు మనం ఇంత కష్టపడుతూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకున్నాడు? అసలు ఎందుకు ఒప్పుకున్నాడు అసలు ఇంత కష్టాల్ని? కొట్టి స్కూల్కి పంపిస్తే తండ్రిని ఏమంటాం మనం? కరుణామూర్తి అంటామా? కొట్టకుండా వదిలేస్తే అప్పుడు ఏమంటాడు కొడుకు? కరుణామూర్తి అంటాడు. 40 ఏళ్ళ తర్వాత ఏమంటాడు? అప్పుడే కనుక కొట్టి పంపించి ఉంటే అంటావా? ఏంటో తోటకూర నాడే కనుక చెప్పుంటే ఈనాడు నాకు ఉరిశిక్ష పడేది కాదు కదా అన్నట్టే. మనం అయితే కలియుగంలో ఉన్నటువంటి మోహాంధులైనటువంటి తల్లిదండ్రులను కనుక కొట్టం, వదిలేస్తాం. వాడు అంటూ ఉంటాం చదువుకోరా కదా అని, కానీ నాకు లోపల ఎక్కడో ఒక అనుమానం తండ్రికి కూడా వాడు చదువుకోవటం ఇష్టం లేదని. అంటాం తప్ప వాళ్ళని చదివించాం మనం. మీరు చాలా జాగ్రత్తగా చూడండి, అందుకే మీ నోటి మాటకి మీ చేతలకి ఎక్కడా లంక్ లేదు, ఎక్కడా లింక్ కనిపించదు నాకు ఏ తల్లిదండ్రుల యొక్క మాటల్లో కానీ ఎవరి మాటల్లో కానీ. చదువుకోరా 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 అని తిట్టడమే తప్పి కూర్చోబెట్టి చదివించేటటువంటి తల్లిదండ్రులు నేను ఎక్కడా చూడలేదు. ఇంకోళ్ళకి డబ్బిచ్చి కూర్చోబెట్టి చదివిస్తారు, వాళ్ళు కూర్చోబెట్టి చావుగుట్టి చెవులు మూసి చదివిస్తూ ఉంటే వీళ్ళు 40,000 50,000 కట్టి అక్కడ వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటారు. కలి ప్రవేశం అంటే ఇది. దానికి భగవంతుడు ఏం చేస్తాడు, ఎవడు మాత్రం ఏం చేస్తాడు, మనం స్వయంగా చేసుకున్నటువంటి కర్మ అది. ఏ భగవంతుడు ఎవడు ఇలాంటి వాడిని ఎక్కడ రక్షిస్తాడు. అంతేత మీరు మన ఆలోచన విధానాన్ని సవరించుకోండి. ఎక్కడ తప్పు చేస్తున్నారో మీరు, మీరు నోటితో అంటున్నది మీకు నిజంగా జరగాలని లేదు. ఏది మీకు నిజంగా జరగాలని ఉందో అది ఖచ్చితంగా మీరు ఆచరిస్తారు. ఎవరు అడ్డుపడినా, ఎవరు అడ్డుపడినా మీరు అది ఆచరిస్తారు. సిగరెట్ మానమంటే ఎన్ని రకాలుగా సిగరెట్లు తాగుతారు, కానీ రెగ్యులర్గా పిల్లవాడిని ఒక పర్టికులర్ టైంలో చిన్నప్పటి నుంచి యోగాసనాలు ప్రాణాయామాలు అది ఎందుకు తల్లిదండ్రులు నేర్పించలేరు, వాళ్ళకే లేదా అలవాటు, వాడు వాళ్ళకే నేర్పిస్తారు. వాళ్ళు ప్రాబ్లం అర్థమైందా ఎక్కడుందో, కోరిక తీవ్రమైనది లేదు, మాటలు తీవ్రమైన ఉన్నాయి. మొత్తము భాగవతము కరక్స్ ఏం చెప్తుంది అంటే, డిస్టిల్ చేసి నాకు ఫలానా కోర్సులో సీట్ కావాలి అని ఉంటే ఒకే ఒక సీట్ ఉండి 1,00,000,000 కాంపిటీటర్స్ ఉన్నా నీకే వస్తుంది ఆ సీట్. నీకు నిజంగా అంత తీవ్రమైనటువంటి ప్రయత్నం ఉంటే నువ్వు ప్రయత్నం చెయ్యో, వచ్చిన గొడవ అది. ఒకే సీట్ ఉండుగాక దానికే ఉంది, డజంట్ మ్యాటర్. నీకు కనుక చాలా తీవ్రంగా కోరిక ఉంటే ఖచ్చితంగా నీ ఒక్కడికే వస్తుంది ఆ సీటు, ఇంకోళ్ళకి రాదు. మేము చాలాసార్లు ప్రయత్నం చేశామండి రాలేదు, మీకు అర్థమైపోయి ఉంటుంది మీరు ప్రయత్నం చేయలేదని. ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ నారదుడు చెప్తున్నాడు, యది పృష్టస్త్వయా బాలే ప్రేమత శ్రవణం కురు సర్వం వక్ష్యామి తే భద్రే కష్మలం తే గమిష్యతి. నువ్వు అడిగావు కనుక హే కళ్యాణి నేను చెప్తున్నాను, నేను నీకు చాలా ప్రేమగా విను అన్నాడు. యదా ముకుందో భగవాన్ క్ష్మాం త్యక్త్వా స్వపదం గతః తద్దినాత్ కలిరాయాతః సర్వసాధన బాధకః. యదా ముకుందో భగవాన్, ముకుందుడైనటువంటి భగవంతుడు క్ష్మాం త్యక్త్వా స్వపదం గతః పృథ్వీని వదిలేసి తన పదములోకి వెళ్ళిపోయినప్పుడు, పృథ్వీని వదిలేసి తన పదములోకి వెళ్ళిపోయినప్పుడు, మళ్ళీ చదువుతాను. మీకు ఏదైనా అర్థమయ్యి అర్థం అన్నట్టు ఉందా చూడండి. యదా ముకుందో భగవాన్, ముకుందుడైనటువంటి భగవంతుడు క్ష్మాం త్యక్త్వా స్వపదం గతాః, క్ష్మాం అంటే పృథ్వీని వదిలేసి తన పదానికి వెళ్ళిపోయినప్పుడు, తద్దినాత్ కలి రాయాత ఆ రోజు నుంచే కలి ప్రవేశించింది, సర్వ సాధన బాధక అన్ని సాధనాలకే అది అడ్డు తగులుతుంది. అంటే ఏం చెప్తున్నాడు, నేను చెప్తున్నటువంటి భాషలో మీకు అర్థం అవ్వాలి. ఇంకెప్పుడు ఎప్పుడైతే మీ కనెక్షన్ పిట్యూటరీతో పోయిందో, ఆజ్ఞాచక్రముతో పోయిందో, ఏది చేస్తున్నా కూడా ఈ శరీరం అంతటా కూడా ఆయన యొక్క వైబ్రేషన్స్ ఉండాలి. పురుష సూక్తంలో ఏం చెప్తున్నాను దాని బదులు, సహస్రాక్ష సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ స భూమి విశ్వతో వృత్వా. ఈ భూమిని ఆ పిట్యూటరీ అనేటటువంటి గురు పాదుకల నుంచి వచ్చేటటువంటి శక్తి సర్వ మావృత్య తిష్టతి, అక్కడ నుంచి వచ్చేటటువంటి హార్మోన్సే మన శరీరాన్ని మొత్తం కంట్రోల్ చేస్తున్నాయి. అన్ని అందరికీ ప్రతి డాక్టర్కి తెలిసేది, కానీ ఆ హార్మోన్ సెక్రీషన్ ఎలా కంట్రోల్ చేసుకోవాలో వీళ్ళకి తెలియదు. ఆసన ప్రాణాయామాలు డైరెక్ట్గా దాని మీద కొడతాయి. అందుకే మీకు ఇంతగా నేను నొక్కి నొక్కి చెప్పేది, చాలా సంవత్సరాలు నాకు దాని యొక్క ఉపయోగం తెలియలేదు ఎలా ఉపయోగపడుతుందో. అది ఆసనాలు మీ ఎండోక్రైన్ సిస్టమ్ మీద స్వపదంగత. ఎండోక్రైన్ సిస్టమ్ తన పని తను చేసుకుంటూ పోతుంది. ఏం చేస్తుంది, గుండె తనంతట తను కొట్టుకుంటోంది నీ ప్రమేయం లేకుండా. అన్నం దానంతటా జరుగుతోంది నీ ప్రమేయం లేకుండా, బ్లడ్ సర్క్యులేషన్ దానంతటా జరుగుతోంది నీ ప్రమేయం లేకుండా, అది ఎక్కడ ఉంది? స్వపదంగత, అది దాని పని చేసుకుంటుంది, నువ్వు నీ పని చేసుకుంటున్నావు. నీ శరీరంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకి, నీ కార్యక్రమాలకి లింక్ లేదు, అవునా? నువ్వు చేస్తున్నటువంటి పనులకి, నీ శరీరంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకి సంబంధం ఎక్కడైనా ఉందా? నీ గుండె కొట్టుకోవటానికి, నువ్వు చేసేటటువంటి పనికి, ప్రకృతిలో ప్రవహిస్తున్నటువంటి నదులకి, నీ శరీరంలో ప్రవహిస్తున్నటువంటి రక్త ప్రసరణకి ఏంటి సంబంధం? ఆ సంబంధం పోయింది, కలి ప్రవేశించింది. ఆ సంబంధం ఉంది. మనకి నదులే చాలా ఇంపార్టెంట్ అయిపోతాయి. లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను, మీరు నోట్ చేసుకున్నారో లేదో కొంచెం దాన్ని నోట్ చేసుకోండి. ఒక్కొక్క నది మన శరీరంలో ఒక్కొక్క చోట ఉంటుంది. సరియు నది మీ బ్రెయిన్ని కరెక్ట్గా రెండు ముక్కలు చేస్తుంది. గంగా నది మీ ఇది వెన్నుపూసలో ప్రవహిస్తూ ఉంటుంది, మధ్యలో ఇడ పింగళ సుషుమ్న, అది గంగా నది. మరి కృష్ణ కావేరి ఇలా ఏడు నదులు మనం చెప్పుకుంటాం. జలేస్మిన్ సన్నిధవ కురు, ఏంటా శ్లోకం? గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధవ కురు. భారతదేశంలో ఉన్నటువంటి ఏడు నదులు మన శరీరాల్లో ఉన్నటువంటి ఏడు అద్భుతమైనటువంటి ప్రజ్ఞలకు సంకేతాలుగా పనిచేస్తూ ఉంటాయి, ప్రవాహాలకు సంకేతాలుగా పనిచేస్తూ ఉంటాయి. అది ఎప్పుడైతే మనం మర్చిపోయామో ఆ సంకేతాలు స్వపదంగత, అవి అక్కడున్నాయి, అవి పనిచేస్తూనే ఉన్నాయి. అవి పనిచేస్తూనే ఉన్నాయి కనుక మన శరీరాలు ఉన్నాయి. ఎప్పుడైతే అవి కూడా పనిచేయటానికి విసుగుపోతాయో చచ్చిపోతాం. మనం ఎందుకు పుట్టామో, ఎందుకు చచ్చిపోతామో అందుకు తెలియదు. అంచేత కలి ప్రవేశం ఎప్పుడు జరిగింది? కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత యచ్ఛేయస్య నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధిమాన్ త్వాం ప్రపన్నం. నిరంతరం మీరు అడుగుతూ ఉంటే కలి ప్రవేశం ఉండదు. నిరంతరం మీరు ఏం చేస్తున్నా, ఏం చేస్తున్నా అంటే పూజలు చేయక్కర్లే, సాధనలేం చేయక్కర్లే, పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగళే చింతామృతాస్వాద సంధానుడై మరిచెన్సురారిసతుడే తద్విశ్వము. దాన్ని దాని చోటికి వెళ్ళిపోలేవకండి, కృష్ణుణ్ణి, ఆ గురువుని, ఎండోక్రైన్ సిస్టమ్ని, దాన్ని మన వశంలోకి తెచ్చుకుందాం. ఎలా వశంలో తెచ్చుకుంటావు? దాన్ని కంట్రోల్ చేసి కాదు, దాని కంట్రోల్లోకి నువ్వు వెళ్ళిపోయి, దాన్ని నువ్వేం కంట్రోల్ చేయలేవు. అంత ప్రకృతిని శాసించేటటువంటి ఆ శక్తిని మనమేం కంట్రోల్ చేస్తాం? అనామకులం, బచ్చాగలం, ఏం చేయగలం మనం? దాని కంట్రోల్లోకి మనం వెళ్ళిపోగలం. అది వెళ్ళిపోయినప్పుడు కలిపోతుంది. ఎప్పుడైతే దాన్ని వదిలేసుకుని నీ కోరికల యొక్క కంట్రోల్లోకి నువ్వు వస్తావో ఆ రోజు నుంచి కలి ప్రవేశిస్తుంది. ఆ కలి ఏం చేస్తుంది? సర్వసాధన బాధక, అన్ని సాధన, నువ్వు ఏది చేసినా అడ్డే, నువ్వు ఏ పని చేసినా అడ్డే. వస్తాను, ఏ పని మొదలెట్టినా అడ్డే మాస్టారు అంటారు. ఏ పని మొదలైన అడ్డు కాదు, ఏ పని చేసినా సవ్యంగా ఎప్పుడు జరిగిపోతాయి? నిరంతరము ఆ మౌన స్థితిలో ఉండండి. కానీ మౌన స్థితిలో దాన్ని ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే మీకు విజయే రాజ్ఞ దీన వచ్చరణంగత నమయా మారణీయోయం సారంగైవ సారభుక్. చిన్నప్పుడు పరీక్షిత్ మహారాజు, ఈ కలి అతని దృష్టిలో పడింది. తేనెని అన్ని పుష్పాల నుంచి స్వీకరించి, పుష్పాలను ఏమి చేయకుండా తేనెని మాత్రమే స్వీకరించే భ్రమరల్లాగా, తేనెటీగలాగా పరీక్షిత్ ఏమనుకున్నట్ట అంటే, ఈ కలిని నేను చంపకూడదు, కలిని వదిలేద్దాం అనుకున్నట్ట. ఎందుకో చెప్తాడు. యత్ఫలం నాస్తి తపస నా యోగేన సమాధిన తత్ఫలం లభతే సమ్యక్ కలౌ కేశవ కీర్తనాత్. సత్యయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో తపస్సు, యోగ, సమాధి సాధనలు చేసిన వాళ్ళ వల్ల ఏ స్థితి పొందలేరో వాళ్ళు, ఈ కలికాలంలో ఒక పెద్ద లాభం ఉంది. నామ సంకీర్తనం వల్ల అంతకంటే ఎక్కువ ఫలితాలు వచ్చేస్తాయి. అంటే నువ్వు తపస్సు చేయక్కర్లేదు, యోగ సాధనలు చేయక్కర్లేదు, సమాధి ఎలా ప్రాక్టీస్ చేయాలో తెలుసుకోక్కర్లేదు. మీరు ఈ యుగము యొక్క, ఏ యుగము యొక్క, కలియుగం అంటే ఏమిటి? గురు పాదాల నుంచి చ్యుతి చెందినటువంటి స్థితి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ డెఫినేషన్స్, మీరు అర్థం చేసుకోండి. ఇవే ఒక నూతనమైనటువంటి జీవితానికి నాంది పలుకుతాయి. గురు చరణాల నుంచి చ్యుతి చెందినటువంటి స్థితి, గురుచరణాల నుంచి చ్యుతి చెందనటువంటి స్థితి ఏంటి? అచ్యుత స్థితి. కేశవ నామానుకీర్తన 24 పేర్లు వస్తాయి మనకి. ఎక్కడ? సంధ్యావందనంలో కృష్ణుడి యొక్క 24 పేర్లు. ఈ 24 శక్తుల గురించే చెప్తాయి. అచ్యుత అనేటటువంటి స్థితి ఏంటి, మీరు ఎక్కడ ఉండాలన్నమాట. ఇప్పుడు నిరంతరము కూడా గురుపాదవుల దగ్గర మీరు ఉంటే మీరు అచ్యుత స్థితి ఉన్నట్టు. అప్పుడు అచ్యుత అనే మాటకి అర్థం ఉంది, కీర్తించటం అంటే అర్థం అది. ఏం పేర్లు చెప్తా ఆచమనం చేస్తాం మనం. ఈ మూడు దేన్ని చెప్తాయి? అదంటే చాలు, మీరు ఆ స్థితిలోకి వెళ్ళిపోతారు అని చెప్తున్నాడు. సు ఆహా అంటే బాగా చెప్పాము మనకి మనమే. ఎవడు అంటే కదా నన్ను, నేను ఒకసారి అంటూ ఉంటే వీళ్ళెవరు ఏం చెప్పరు, అప్పుడు నేను వాళ్ళని అడిగే కాస్త చప్పట్లు కొట్టన్నారా అని బతిమాలుకుంటాను నేను. అలాగా మనమే చప్పట్లు కొట్టేసుకుంటున్నాం. స్వాహ అంటే అర్థం ఏంటి? సు ఆహా, నేను చాలా బాగా అన్నాను. ఏమని చాలా బాగా అన్నాం? కేశవ అని చాలా బాగా అన్నాను, నారాయణ అని చాలా బాగా అన్నాను, మాధవ అని చాలా బాగా అన్నాను. అది కీర్తన అంటే తత్ఫలం లభతే సమ్యక్ కలో కేశవ కీర్తనాత్. దాన్ని మీరు అవగాహన చేసుకుని ఆ నామాలకి మన శరీరానికి ఉన్నటువంటి లింక్ తెలుసుకుంటే, ఏకాకారం కలిం దృష్ట్వా సారవత్సార నీరసం విష్ణురాత స్థాపితవాన్ కలి జనాం సుఖాయ చ. కలికాలంలో ఎప్పుడైతే గురువు మీద భక్తి పోయి గురువుకి చాలా దూరంగా వెళ్ళిపోతారో అన్ని కష్టాలు ఎవడికి. ఇంకా ఈ కష్టాల్లో ఒక పేరు తలుచుకుంటేనే సెట్ అయిపోయేటటువంటి ఓ అద్భుతమైనటువంటి ప్రక్రియ ఈ కలికాలంలో డెవలప్ అవుతుంది. ఎందుకు డెవలప్ అవుతుంది, ఎలా డెవలప్ అవుతుంది అన్నది మనం సాధనా విజ్ఞానంలో చదువుకున్నాం. ఈ భాగవత మహాత్మ్యంలో చెప్పడానికి మీరు ఇది ఒక్కటే నేర్చుకుంటే చాలు. ఈ కాలంలో ఇప్పుడు మనం ఉన్నటువంటి స్థితి ఏమిటి అంటే, మన శరీరంలో ఉన్నటువంటి ఎండోక్రైన్ సిస్టమ్ మనకి తెలియదు. ఎండోక్రైన్ సిస్టమ్ అంటే ఏంటంటే చెప్తాను కదా, గుండె ఎందుకు కొట్టుకుంటుందో, ఆహారం ఎందుకు అరుగుతుందో, ఆహారం అడగటానికి కావాల్సినటువంటి కెమికల్స్ మన శరీరంలో ఎలా వస్తున్నాయో, నాకు దాహం ఎలా వస్తుంది, ఆకలి ఎలా వేస్తుంది మనకి తెలియదు. కానీ దాహం నీకు ఎప్పుడు వేస్తుంది? నీటిలో, నీకు శరీరంలో నీరు తక్కువ అవుతే, నీకు ఎనర్జీ కావాల్సి వచ్చినప్పుడు ఆకలి వేస్తుంది. అలాగా మన శరీరానికి కావాల్సినటువంటి అనేక కోరికల్ని ఆ గురువు తీరుస్తూ ఉంటాడు. ఎండోక్రైన్ సిస్టమ్ యొక్క మాస్టర్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ తీరుస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏది కావాలో అప్పుడు అది సరఫరా చేస్తూ ఉంటుంది. అది మనకి తెలియదు, దాన్ని కంట్రోల్ చేసేటటువంటి ఇది లేదు. కానీ ఈ శరీరాలు, కలియుగంలో పుట్టినటువంటి ఈ శరీరాలకి, సత్యతేత ద్వాపర యుగంలో పుట్టినటువంటి శరీరాలకి ఫండమెంటల్గా ఒక తేడా ఉంది. ఇది అర్థం చేసుకోండి మీరు చాలా జాగ్రత్తగా. మన శరీరాలకి పై కాలాల్లో పుట్టినటువంటి శరీరాలకి తేడా ఉంటుంది. పై కాలాల్లోనే కాదు, విదేశీయుల యొక్క శరీరాలకి, మన శరీరాలకి కూడా చాలా తేడా ఉంటుంది. అది కొంచెం సైన్స్ తెలుసుకున్న వాళ్ళకి తెలుసు. వాళ్ళు మళ్ళాగా మఠం వేసి కూర్చోలేరు. వాళ్ళని వాళ్ళు కూర్చోవాలంటే వాళ్ళు చాలా కష్టపడాలి. వాళ్ళు దాన్నే జీన్స్ అంటారు. వాళ్ళు ఏంటి చాలా తేడా ఉందంటే, ఈ శరీరము మాటకి లొంగుతుంది, ఈ శరీరము వాక్ శక్తికి లొంగుతుంది. మిగతా కాలాల్లో శరీరము వాక్ శక్తికి లొంగదు. నువ్వు చావుకొచ్చి చెవులు మేయాలి, తపస్సులు చేయాలి, అహర్నిశాలు కష్టపడాలి. ఇక్కడ నువ్వు అంత ఏమీ చేయక్కర్లే, మాట ద్వారా జ్ఞానాన్ని నువ్వు సంపాదించేసుకోవచ్చు. ఇప్పుడు అదేగా కాలేజెస్ అంటే అంత ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరగటం లేదు, వాక్యే కదా. వీడి జ్ఞానాన్ని వాక్ ద్వారా ఇతరులకి ప్రవేశపెడుతున్నాడు, వాడికి ఆ జ్ఞానం వచ్చేస్తుంది. సైంటిస్ట్ చాలా సాధనలు చేసి కంప్యూటర్ కనిపెడతాడు. ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఉంటాడో మనకి తెలియదు. కానీ వాడు కనిపెట్టేసిన తర్వాత దాన్ని నీకు అందించడానికి వాడు ఏమి ఉపయోగిస్తున్నాడు? ఈ 24 కేశవ నామాలలో చాలా అద్భుతమైనటువంటి దిశానిర్దేశక సూత్రాలు ఉన్నాయి. దిశానిర్దేశక సూత్రాలు అంటే ఏంటి అంటే, మన శరీరంలో జరిగేటటువంటి కెమికల్ బ్యాలెన్స్ అది బ్యాలెన్స్ చేస్తుంది. చాలామంది చాలా కన్ఫ్యూజ్ అవుతారు మాటలు శరీరం యొక్క నిర్మాణాన్ని ఎలా మారుస్తుంది అని. కానీ కొంచెం మీలో మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకుంటే చాలా తేడాలు తెలుస్తాయి. పిల్లలతో మనం మాట్లాడేటప్పుడు మనకంటే పైనున్న వాళ్ళతో మాట్లాడేటప్పుడు, మన పని సానుకూలం అవ్వాలి అనుకుని ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు, మన పని అయితే ఏంటి అవ్వకపోతే ఏమిటి అని మాట్లాడేటప్పుడు మనం మాట్లాడే విధానంలో మార్పు వస్తుందా రాదా? అంటే అర్థం ఏంటి, నీ యొక్క మాటలు నీ పనిని సానుకూలపరచగలవు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఈ కేశవ నామాలను రిపీట్ కనుక మీరు చేయగలిగితే మీ శరీరంలో ఉన్నటువంటి అనేక బాధలను అవి తీర్చివేయగలుగుతాయి. ఏ యుగంలో? ఈ శరీరాలకే. మళ్ళా యుగం మారితే ఈ నియమం వర్తించదు మీకు. అంచేత ఏమనుకుంటారు, మేలుకోరేవాడు కలియుగంలో వీళ్ళుంటే మంచిదనే, ఎంత కష్టపడినా మాట ఎప్పుడైనా వాడు అనగలిగితే, ఎప్పుడైనా ఒకసారి వాడికి ఈ విషయం అవగాహన అయిపోతే వాడు చాలా ఈజీగా ఏ సాధనలు లేకుండా మంచి లైన్లోకి పడిపోతాడు. చేతనత్వ విజ్ఞానంలోని ఆధారభూతమైనటువంటి ఫార్ములా మీరు చాలా జాగ్రత్తగా రాసుకుని ఫ్రేమ్ చేసుకుని పెట్టుకోండి. మాట మారితే ఏమవుతుంది, యుగం మారుతుంది. మీ జీవితాలే కాదు, యుగాలే మార్చేయచ్చు మీరు. మీ జీవితాలు మార్చడం లెక్క ఏంటి? యుగం మార్చేయటం అంటే మొత్తం మానవ జాతిదే కాదు, ఖనిజ జగత్తు నుంచి దేవతాలోకం వరకు ఉన్నటువంటి పరిస్థితులు మారిపోతాయి నువ్వు మాట మార్చగలిగితే. నెక్స్ట్, కుకర్మాచరణాత్సారః సర్వతో నిర్గతోధునా పదార్థా సంస్థిత భూమౌ బీజహీనాస్తుషాయధ. కుకర్మలలో మనిషి ఉండటం వల్ల పృథ్వీ మీద ఉన్నటువంటి అన్ని పదార్థాలలోనూ సారం పోయింది. ఇప్పుడు అదే మాట అంటూ ఉంటాం కదా, ఇదివరకు రుచి లేదు, ప్రతి దాంట్లోనూ సారము పోయింది, శక్తి పోయింది, అన్ని నిస్సత్వం అయిపోయాయి, వాటిలో ఏ విధమైనటువంటి సత్వము లేదు. విప్రైర్భాగవతి వార్త, విప్రైర్భాగవతి వార్త, గేహే గేహే జనే జనే కారితాకణలోభేన కథాసారతతో గత. పోనీ భాగవతం అంత అద్భుతమైంది కదా, పోనీ దీన్ని మనం వింటూ ఉంటే లైన్లో పడిపోతాము అంటే లైన్లో పడము. ఎందుకు లైన్లో పడము అంటే, ఈ కథ చెప్పేవాడు కూడా దేని కొరకు చెప్తున్నాడు? డబ్బు కోసం చెప్తున్నాడు. వాడి తిండి గడవటం కోసం చెప్తున్నాడు. దానిలో ఉన్నటువంటి సారాన్ని వాడు మర్చిపోయి, ఎవరి చరణాలనోతే ఆశ్రయిస్తే లక్ష్మీదేవి కూడా నీ చరణాలను ఆశ్రయిస్తుందో దాన్ని ఆశ్రయించటం మానేసి, ఎవరింటికి వెళ్తే వాడు పావులా ఇస్తాడా వాడు అదురుపై ఇస్తాడా అని చూస్తున్న వంటి వల్ల ఈ భాగవతం యొక్క సారం కూడా పోయినది. ఏ కాలంలో? కలికాలంలో. అత్యుగ్రభూరి కర్మాణు నాస్తికారౌరవాజనా తేపి తిష్టంతి తీర్థేషు తీర్థసారస్తతో గత. కొన్ని తీర్థాలలోకి వెళ్ళి మనం కూర్చుంటే దానికి అనుకూలమైనటువంటి వాతావరణం వస్తుందా అంటే, అక్కడ ఎవరు వెళ్ళి కూర్చున్నారు? రౌరవ నరకానికి తీసుకు వెళ్ళేటటువంటి పనులు చేసేటటువంటి వాళ్ళు అక్కడ కూర్చున్నారు. వాళ్ళు ఎప్పుడైతే అక్కడ కూర్చున్నారో ఏం జరిగింది అక్కడ? తీర్థాల యొక్క సారం పోయింది. తిరుపతి కొండ పైకి ఎక్కుతాడు, కిందకి రాగానే ఏముంటుంది అక్కడ? బారు ఉంటుంది. అయోధ్యలో ఇప్పటికీ మాంసం అమ్ముకునేటటువంటి దుకాణాలు లేవు. ఇప్పటికీ అయోధ్యలో మాంసం తినేటటువంటి ఒక ఇల్లు లేదు, ఒక దుకాణం లేదు. ఎవడన్నా సరే వాడు అక్కడ సారా లేదు. ఈ కాలంలోనే ఉంది అక్కడ, అది రామనామం యొక్క ఎఫెక్ట్ అక్కడ. కానీ ఇక్కడ మన తీర్థస్థలాలలో, హిమాలయాల్లో కూడా అక్కడ ఏం కరెక్ట్గా ఏం లేవు చాలా తీర్థస్థలాలు. అందుకే ఆ గురు పరంపర కొంచెం వెనక్కి వెళ్తుంది. అంచేత తీర్థముల యొక్క గొప్పతనం ఎందుకు పోయింది? ఏ తీర్థములో ఏ విధమైనటువంటి ఆచరణ ఉండాలో ఆ విధమైనటువంటి ఆచరణే ఉండాలి. వెంకటరమణమూర్తి యొక్క తీర్థంలో ఎవరి యొక్క సాధన సంపత్తి విశేషంగా ఉండాలి? వెంకటరమణమూర్తి సాధన తప్ప ఇంకేమీ జరగకూడదు అక్కడ. శ్రీశైలంలో ఉంటే ఏ సాధన జరగాలి? అవే జరగాలి. ఆ బ్రహ్మరామ యొక్క సాధనే జరగాలి, ఆ మల్లికార్జునుడు యొక్క సాధనే జరగాలి తప్ప ఇంకోటి ఏం జరగకూడదు. అక్కడ ఏం జరుగుతుంది, ఏం చెప్తాం అంతా అక్కడ? అంచేత తీర్థాల యొక్క సారం కూడా పోతుంది. ఏ కాలంలో? కలికాలం. కామక్రోధ మహాలోభ తృష్ణా వ్యాకుల చేతస తేపి తిష్టంతి తపసి తపస్సారస్తతో గతః. ఇంకా తపస్సు చేస్తున్నాం ధ్యానం చేస్తున్నాం అని కూర్చుంటారు మనుషులు. ఇళ్లలో కూర్చోవచ్చు, ఆశ్రమాల్లో కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు. వాళ్ళ మనసుల్లో ఏముంది? కామ క్రోధ మహాలోభము. మామూలు లోభం కూడా కాదు, మహాలోభము. ఇంచేత మహాలోభం అని తిడుతున్నాడు అంటే, బాహ్య జగత్తులో నువ్వు ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే కొంత పెట్టుబడి పెట్టాలి. నువ్వు చదువుకోవాలి అనుకుందాం అనుకో, టెక్స్ట్ బుక్స్ కొనుక్కోవాలి, టీచర్ దగ్గరికి వెళ్ళాలి, స్కూల్కి ఫీజు కట్టాలి, ఏమంతా చేయాలి. ఇక్కడేంటి, నేను కళ్ళు మూసి కూర్చున్నాను నా పనులన్నీ అయిపోవాలంటాడు. మహాలోభం అన్నమాట అందుకోవాడాడు. అసలు ఆ మనిషి యొక్క నీచ స్థితి ఎలా ఉందని, నిత్య జీవితంలోనే నువ్వు కష్టపడకుండా ఏ పనులు జరగవు, నువ్వు కళ్ళు మూసుకు కూర్చుని మహాలోభంతో ఇవంతా కూడా అయిపోతాయి. మరి అయిపోతాయని మీరే చెప్తున్నారు కదా మాస్టర్, మీరు మీ మానసిక స్థితిని కరెక్ట్ చేసుకోమని చెప్తాను. నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ నేను ఏం చెప్తాను, మీరు నవ్వుతూ ఉండండి, మీ పని జరిగిపోతుంది అంటే ఏడు మొహం పెట్టి కూర్చుంటారు. నేను బలవంతంగా వాళ్ళ చేత నవ్విస్తాను, నేను నవ్వినప్పుడు వాళ్ళ పనులు అయిపోతాయి. ఏమీ లేదనుకోండి, నేను ఒకసారి నవ్వండి చూద్దాం మీరు, ఇంతేనా? ఇంకా అది కూడా లోభమేనా? కాస్త నెక్స్ట్ నెక్స్ట్ క్లాసుల్లో, ఇవాళ ఇది పూర్తి అయిపోతుంది కనుక ఈ భాగవత స్కంధాల్లో వెళ్తున్నప్పుడు మనం తీవ్రంగా సాధనలు కూడా కలుపుకుంటూ చెప్పుకుంటాం. గంటంటున్నారా, దాంట్లో మీరు ఇది చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. మీరు ఎంత నవ్వు ముఖంతో ఉండగలిగితే ఖచ్చితంగా మీ సమస్యలు పోతాయి. సింపుల్ సొల్యూషన్, అతిశయోక్తి మాత్రము కాదు కానీ అలా నవ్వండి, నేను నవ్వినట్టు నవ్వకండి, బాగా నవ్వగలిగితే మీరు. ఇంత దానికి నేను ఇంత కష్టపడుతున్నానా నవ్వు వస్తుంది మీకు పని జరిగిపోయాక. ఎలా మొహాలు పెట్టేస్తారు అందరూ, ముఖ్యంగా ఈ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎవడో పెట్టాడో కానీ నా ప్రాణానికి వచ్చి పడింది. అంతేగా ఆ తల్లిదండ్రులు పిల్లలు, అదో అక్కడ కౌన్సిలింగ్తో పాటు ఇక్కడ కౌన్సిలింగ్. నవ్వుతూ వెళ్ళొచ్చు కదా, నువ్వు రాసిందేదో రాసేసావు కదా, జరిగేదేదో జరుగుతుంది కదా, ఎందుకు గందరగోళం, ఎందుకు ఈ బాధలు? అంచేత ఇలాంటి సక్రమమైనటువంటి మానసిక స్థితి లేనటువంటి వాళ్ళ వల్ల తపస్సు సారహీనమైపోయింది. తపస్సు కూడా దాని ఫలితాలు ఇవ్వటం లేదు. ఏదో ఒకసారి కట్టేనవ్వండి, చాజయాలోభ మనస్. మీ నవ్వులో తప్పు చదివేశాను నేను. చాజయాలోభ దంభాత్ పాఖండ సంశ్రయం శాస్త్రానభ్యసనాచైవ ధ్యానయోగ ఫలం గతం. మనస్సు మీద వశము లేకపోవటం వల్ల, లోభము దంభము పాఖండాన్ని ఆశ్రయించటం వల్ల శాస్త్రముల యొక్క అధ్యయనము కూడా ఫలితం ఇవ్వటం లేదు. సైన్స్ చదువుతాడు వాడు బిఎస్సి, బ్యూరిట్ పిపెట్టు పట్టుకోవటం రాదు. ఇంకా టైట్రేషన్ చేసి మందులు తయారు చేయటం సంగతి వేరే వదిలేయండి, పాఖండమేగా. మేము ఇచ్చే మార్కులు దొంగ మార్కులే, వాడు పాస్ అయింది దొంగ పాసే, వాడికి సబ్జెక్ట్ రాదు. మీరు బయటికి చెప్పనంటే నాకు సబ్జెక్ట్ రాదు. బయట మాత్రం మొత్తం విద్యా విధానం అంతా ఎలా అయిపోయింది, ఎవరికి ఏమీ రాదు, చెప్పేవాడికి రాదు, వినేవాడికి రాదు. చెప్పేవాడికి రాకపోతే పోయే, నేర్చుకునేవాడైనా సీరియస్గా నేర్చుకుంటే చెప్పేవాడు నేర్చుకునైనా చెప్తాడు, ప్రశ్నలు అడుగుతాడని. కానీ ఏమైనా అడిగితే ఏం చెప్తామో తెలుసా, అని చెప్పాం మేము ఇది చెప్పేది. శాస్త్రాలు సైన్స్లు ఎందుకు నిస్సారం అయిపోతున్నాయంటే ఆ విషయాన్ని సక్రమంగా అధ్యయనం చేద్దామని ఉండదు. అదే ఇక్కడ మనం చాలా సీరియస్గా నేర్చుకుందామని చెప్తున్నాను నేను ప్రతిదీ కూడా. పండితాస్తా పండిత ఎక్కడుందని, తాస్త కలత్రేణ గమంతే మహిషా ఇవ పుత్రస్యోత్పాదనే దక్ష అదక్షా ముక్తి సాధనే. ఇంకా పండితోత్తములు ఎలా అయిపోతున్నారు, వాళ్ళకి పిల్లలు పుట్టించటమే తెలుసు తప్ప ముక్తి సాధన మార్గం వాళ్ళకి తెలియదు అన్నాడు. అది కూడా వాళ్ళు ఎలా జీవిస్తున్నారు అంటే గేదెల వలె జీవిస్తున్నారు అన్నాడు. ఒక్కొక్క ఉదాహరణ, ఒక్కొక్క మాటకి చాలా చాలా శరీరగతమైనటువంటి అర్థాలు ఉంటాయి. పిండాండ బ్రహ్మాండమైనటువంటి అవుతా ఉంటాయి. మహిషాయువ మహిషాసురుడు, మహిషాసురుడు ఎవరి చేతిలో చేస్తాడు, రేపు 18వ తారీఖు నుంచి, ఈ 18 నుంచి అధిక దుర్గా నవరాత్రులు, దీని తర్వాత వచ్చే 18 నుంచి నిజ దుర్గా నవరాత్రుల్లో ఈ మహిషాసుర వధ జరగాలి. కనుక ఈ శ్లోకాన్ని మీరు కాస్త జాగ్రత్తగా మననం చేసుకుందాం. తర్వాత నహి 75 నహి వైష్ణవత కుత్ర సంప్రదాయ పురస్సర ఏవం ప్రళయతాం ప్రాప్తో వస్తు సార స్థలే స్థలే. పోనీ వైష్ణవీయ మతము అంటే కృష్ణుడు అని అని కాదు, వైష్ణవీయ మతం అంటే భగవద్భక్తి యొక్క మతం అయినా సాంప్రదాయంగా ఉందా అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ ఉంది, కానీ అది కూడా ఒక క్రమంలో లేదు. గురు పరంపర అని మనం అంటామే, సాంప్రదాయం అంటే అర్థం ఏంటి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దాన్ని అందించుకుంటూ వస్తారు, ఆ సాంప్రదాయం కూడా లేదు. అలాగే స్థల స్థలంలో అక్కడక్కడక్కడక్కడ ఉన్నాయి, వాటి యొక్క విలువలు కూడా పోయాయి. అయంతి యుగ ధర్మోహి వర్తతే కస్య దూషణం అతతస్తు పురీ పుండరీకాక్ష సహతే నికటే స్థిత. ఇది యుగస్వభావమే కనుక పుండరీకాక్షుడు అంత దగ్గరగా ఉన్నా కూడా దీన్ని భరిస్తున్నాడు. ఇది యుగ ధర్మము కనుక పుండరీకాక్షుడు దీనికి అతి దగ్గరగా ఉన్నా కూడా దీన్ని భరిస్తున్నాడు. ఎవడా పుండరీకాక్షుడు, దేనికి దగ్గరగా ఉన్నాడు? మన శరీరంలోనే ఈ విశ్వ పరిణామ క్రమము అనేటటువంటి పుండరీకాక్ష స్థితి ఒకటి ఉంటుంది. పుండరీకాక్షుడు అంటే విశ్వ పరిణామ క్రమాన్ని తెలుసున్నటువంటి స్థితి. మనము ఖచ్చితంగా ఆ పరిణామ క్రమంలో పాలు పంచుకోవటానికి ఒక చోట చేర్చబడ్డాం. ఒక సమాజంగా మనం చేర్చబడటానికి కారణము మీరు తిండి తిని జీవించటానికి కాదు, విశ్వ పరిణామ క్రమానికి ఒక రూపు ఇవ్వటానికి మనమంతా మానవ సమాజంగా ఒక చోట చేర్చబడితే ఈ బాంబేలు ఈ న్యూయార్కులు ఇవంతా కూడా ఆ లక్ష్యాన్ని మర్చిపోయాయి. దగ్గరే ఉన్నాయి, ప్రతి మనిషిలోనూ ఈ పుండరీకాక్ష స్థితి ఉంది. కానీ ఆ విశ్వ పరిణామ క్రమాన్ని తెలుసుకుందామనేటటువంటి ఆలోచనే వాడికి లేదు. ఇంకా ఆవిడేం చేయగలడు? ముందు వాడికి ఆలోచన ఉంటే ఎవడైనా ఏదైనా చెప్పగలడు, ఇక్కడ చూడు బాబు, ఇది చేయి బాబు, ఇలా చేసుకో బాబు, ఇలా చేసుకుంటే నీకు లాభం వస్తుంది బాబు అని. అదేం వద్దు, నా ఉద్యోగం ఏమొస్తుంది, అదేం చేయగలను, నాకు డబ్బులు ఎలా వస్తాయి, ఇవి వస్తాయనే తప్ప, నువ్వు విశ్వ పరిణామ క్రమంలో పాలు పంచుకుంటూ ఉంటే వాటంతటి అవే నీ దగ్గరికి వస్తాయి అని చెప్పినా అర్థం కావటం లేదు. అది తమాషా కలియుగం అంటే అది. నువ్వు అన్ని సుఖాలు దీ దారమట్టు వస్తే వస్తాయంటే నాకు అన్ని సుఖాలు అక్కర్లేదండి, ఈ తాత్కాలికమైనటువంటి సుఖం వస్తే చాలు అంటున్నావు. అది కూడా కలిధర్మమే. ఎంచేత ఏం చేస్తాడు, నూరు ముసుగు ఊరుకున్నాడు అంటాడు. సూత ఉవాచ ఇతి త్వద్వచనం శ్రుత్వా విస్మయం పరమంగత భక్తి రుచేవ చోభూయః శ్రూయతాం తచ్చ శౌనక. ఈ విధంగా దేవర్షి నారదుడు భక్తికి చెప్పాడు. కథ మీకు గుర్తుంటుంది కదా, దేవర్షి నారదుడు భక్తికి చెప్పాడు. కానీ శౌనకుడు అడుగుతున్నాడు, మళ్ళీ శౌనకుడిని సూతుడు, ఇదంతా బాగానే ఉంది కానీ మరి నారదుడు భక్తికి ఇలా చెప్పినప్పుడు మరి భక్తి ఏం చెప్పింది అని. నువ్వు కోరి కోరుతున్నావు, ఏమని చెప్తున్నావు ఇక్కడ, నువ్వు కోరేవంతా చాలా తుచ్చమైనటువంటి అల్పమైనటువంటి తాత్కాలికమైనటువంటి కోరికలు. విశ్వ పరిణామ క్రమాల్లో పాలు పంచుకోవటానికి భగవంతుడి యొక్క ఆత్మ సామ్రాజ్యానికి వారసత్వం కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు జీవించాలి అని ఆ గురు పరంపర మొత్తం చెప్తున్నా కూడా వింటం లేదు. ఇది యుగధర్మము, కలికాలంలో ఇలాగే జరుగుతూ ఉంటుంది అని ఏం చేస్తామని పాపం ఆ గురువు కూడా కూర్చుని ఉన్నాడు. ఎవడైనా వస్తే దుకాణం తెరిచి కూర్చుని ఉన్నాడు అనమాట, ఎవడు కస్టమర్స్ ఎవడో రావటం లేదు. అప్పుడు మరి భక్తి ఏమంది అని అడుగుతున్నాడు. భక్తి రువాచ సురర్షే త్వం హి ధన్యోసి మద్భాగ్యేన సమాగత సాధూనాం దర్శనం లోకే సర్వసిద్ధికరం పరం. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సాధువుల దర్శనం కానీ మహాత్ముల దర్శనం కానీ మహాత్ముల ఫోటోలు చూడటం కూడా చాలా మేలు కలగజేస్తుంది. దీన్ని మనసులో చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీకు తెలిసినా తెలియకపోయినా అది ఏం మేలు చేస్తుందో మీకు తెలియచ్చు తెలియకపోవచ్చు, కానీ వాళ్ళ ఫోటోలు మీరు చూసినా అసలు వాళ్ళు సశరీరంగా ఉన్నప్పుడు వాళ్ళని చూడగలిగితే ఇంకా న్యాచురలీ లాభాలు ఎక్కువ ఉంటాయి. సురర్షే త్వమి ధన్యుసి, హే దేవర్షి నువ్వు చాలా ధన్యుడవు, మద్భాగ్యేన సమాగత, నా యొక్క భాగ్యం వల్ల ఈ కలియుగ జరిగింది. సాధూనాం దర్శనంలోకి సర్వసిద్ధికరం పరం, ఇది రాసేసుకుని పెట్టేసుకోండి ఇంటిలో గోడల మీద ప్రతి చోట. సాధూనాం దర్శనంలోకి సర్వసిద్ధికరం పరం, అన్ని రకాలైనటువంటి సిద్ధుల్ని ఇస్తుంది. దానికోసమని ఆరతులు మిస్ అవ్వద్దు అని చెప్పేది నేను. ఆరతిలో అగ్నిజ్వాలలో చూస్తారు మీరు. ఆర్తిస్తున్నప్పుడు అగ్నిజ్వాలగే ఉండేది. అగ్నిజ్వాలలో ఎవరి రూపాన్ని చూస్తున్నారు మీరు? అప్పుడు మీరు కూడా భగవత్ స్వరూపంగా మారిపోవటానికి స్కోప్ ఉంటుంది, మీకు తెలిసినా తెలియకపోయినా. అందువల్ల ఈ మహాత్ములకి వాళ్ళకి ఆరతి ఇవ్వడం అదంతా అందుకు. కానీ ఇది మళ్ళీ మళ్ళీ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మీకు దగ్గర కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా గొప్పవాడు వచ్చాడు అనిపిస్తే ముందు వెళ్ళి దర్శనం చేసేసుకోండి. మీరు అతనికి మార్కులు వేయటానికి మీరు ఎగ్జామినర్స్ కాదు. వీడు గొప్పవాడునా కాదా, వీడు ఎంత గొప్పవాడు, వీడు మా గురువు కంటే గొప్పవాడా, మీరు ఎగ్జామినర్స్ కాదు ఆయనకి కదా. మీరు దర్శనం చేసుకువచ్చేయండి, చాలా చాలా లాభాలు ఉంటాయి. అలాంటప్పుడు ఈ శ్లోకాన్ని గుర్తుంచుకోండి, సాధూనాం దర్శనంలోకే సర్వసిద్ధికరం పరం. జయతి జయ జయతి జగతి మాయాం యస్య కాయాధవస్తే, జయతి జగతి మాయాం యస్య కాయాధవస్తే, వచన రచనమేకం కేవలం చాకలయ్య ధ్రువ పదమపి యాతో యత్కృపాతో ధ్రువోయం సకల కుశల పాత్రం బ్రహ్మపుత్రం నతాస్మి. నారదుడు అనేటటువంటి ఒక మానసిక స్థితి మనలో ఉంటుంది, మనలో ఉంటుంది, బయట ఉండదు అది. దానికి తగినటువంటి మానసిక స్థితి కనుక మనం తయారు చేసుకుని కూర్చుంటే ఖచ్చితంగా నారదుడు మనకి తన ఉపస్థితిని చూపిస్తాడు. సాధూనాం దర్శనం పుణ్యం, పైన చెప్పుకున్నాం కదా, మన శరీరంలో ఉన్నటువంటి సర్వత్రా ఉన్నటువంటి ఆ నారదుడు మనకి దర్శనమిస్తే ఆ నారదుడు ఇతర శరీరాలలో ఏం చేశాడో ఉదాహరణగా చెప్తున్నాడు. ప్రహ్లాదుడికి ఒకసారి నువ్వు ఉపదేశం ఇస్తావు తల్లి గర్భంలో ఉన్నప్పుడు, వాడు మాయని గెలిచేశాడు. ధ్రువుడు మీ యొక్క కృప వల్లే ధ్రువ నక్షత్రము అనేటటువంటి శాశ్వతమైనటువంటి పదాన్ని సాధించగలిగాడు. ఎప్పుడో సత్యయుగంలో ఉన్నటువంటి ధ్రువుడు ఈనాటికి మనకి ఆకాశంలో కనిపిస్తూ ఉంటాడు ఈ నారదుడి యొక్క అనుగ్రహం వల్ల. అలాంటి నారదుడి యొక్క అనుగ్రహం వల్ల ఈనాడు మళ్ళీ మనము ఈ భాగవతాన్ని చదువుకుంటున్నాం. అంచేత మళ్ళీ నారదుడు వాళ్ళకే కనిపించాడా అనకండి, వాళ్ళకెవడికో కనిపిస్తే మనకేం లాభం, మనకి కూడా కనిపిస్తాడు. కనిపించాడా లేదా ఇదంతా నారదుడు చెప్పిందే చదువుతున్నాం మనం. న్యూటన్స్ లాస్ చదివినప్పుడు న్యూటనేగా ఉండేది అక్కడ, కెమిస్ట్రీ లెక్చర్ ఉండడు. ఐన్స్టీన్స్ లా చదివి చెప్పినప్పుడు ఐన్స్టీన్ ఉన్నట్టే భాగవతం మనం చదువుకుంటున్నప్పుడు ఖచ్చితంగా నారదుడే ఉండుంటాడు. ఆ నారదుడు మాటల కంటే ఎక్కువ దేన్ని లైక్ చేస్తాడు? మరి పాటలే ఇంకెందుకు మాటలే,